Chapter 3, The Unseen Realm, Once and Future Kings. Moodava Jayamo, Adrishya Prapanchamo. Okappudu unna Rajulu, Mariyu Bhavishyat Rajulu. Devuni yokka Parishuddha Sabha, Mariyu Devuni yokka Adrishya Kutumbam. దేవుని యొక్క సైన్యమును గూర్చిన క్లుప్త పరిచయాన్ని మనం ధ్యానించాం. అయితే అంతకు మించి మనము చూడవలసినది ఇంకా ఉన్నది. ప్రత్యేకించి ప్రముఖ పాత్రదారులైన యేసుక్రీస్తు మరియు సాతాను ఏ రీతిగా ఈ దృశ్యంలో ఉన్నారో చూడవలసి ఉన్నది. అయితే అదృశ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మన గురించి మనము ఒక క్రొత్త కోణంలో ఆలోచించవలసి ఉన్నది. పరిశుద్ధ సభ ద్వారా అదృశ్య ప్రపంచాన్ని దేవుడు ఎలాగూ పరిపాలిస్తూ ఉన్నాడు, ఆ విధానం భూమి మీద ఆయన పరిపాలనకు ఒక మాదిరి, దానినే వేదాంత పండితులు దేవుని రాజ్యము అని పిలిచారు. ఇదంతా ఆది కాండంలో ప్రస్తావింపబడిన ఏదేను తోట నుండి ప్రారంభింపబడినది. ఏదేను దేవుని యొక్క ప్రధాన కార్యాలయము. ఏదేను తోటను గుర్చి మనం విన్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించే విషయం ఏమిటంటే, చాలామంది ఆదాము హవ్వను గుర్చి ఆలోచిస్తారు. అది వారి నివాస గృహము. దేవుడు వారిని ఆ స్థలంలో ఉంచాడు. ఆది కాండము 2:15 నుండి 25 వరకు. అయితే ఏదేను దేవుని కుటుంబము కూడా. యెహెజ్కేలు ప్రవక్త ఏదేను తోటను దేవుని తోటగా ప్రస్తావిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 28:13, 31:8 నుండి 9 వరకు గల వాక్యంలో రాయబడి ఉన్నది. ఇది ఆశ్చర్యపడవలసిన విషయము కాదు, వాస్తవికముగా ఉన్నదే. అయితే ఆశ్చర్యపడవలసిన సంగతి ఏమనగా, ఏదేనును దేవుని తోట అని సంబోధించిన తరువాత యెహెజ్కేలు దానిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము అని సంబోధించాడు. యెహెజ్కేలు గ్రంథము 28:14 వ్రాయబడి ఉన్నది. చాలా మట్టుకు ప్రాచీన మతాలలో ఆహ్లాదకరమైన తోటలు మరియు ప్రవేశించుటకు వీలు కాని పర్వతములు దేవుళ్లకు నివాస స్థలములుగా ఎంచబడ్డాయి. ఏదేను తోటను గూర్చి ఈ రెండు వర్ణనలు బైబిల్ వివరిస్తూ ఉంది. ఏదేను అనున్నది దేవుని యొక్క నివాసము, అందుచేత దేవుడు తన పనులను అక్కడే నిర్వహించాడు. అది దేవుని యొక్క ప్రధాన కేంద్రము లేక ప్రధాన కార్యాలయము. మరియు దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని యొక్క సభ కూడా దేవునితో ఉండునని మనం గమనించాలి. దేవుని స్వరూపులు. బైబిల్లో ఒక ప్రధానమైన వచనము, ఏదేనులో దేవుడు మరియు దేవుని యొక్క సభ ఉన్నదని ఆలోచన మనకు ఇస్తూ ఉంది. అది 1:26 దేవుడు ఈ రీతిగా చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన ఆలోచనను ఒక సమూహమునకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన పరిశుద్ధ సైన్యముతో, ఆయన ఆలోచనను ఆయన యొక్క సభతో మాట్లాడుతూ ఉన్నాడు. త్రిత్వములో ఉన్న ఇతర వ్యక్తులతో దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకనగా వారు చేయని దానిని గూర్చి దేవుడు తెలుసుకోడు. దేవుడు సంబోధించిన సమూహము నేర్పించేది ఏమిటంటే, దేవుడు నిర్ణయించిన దానిని గూర్చి నేర్పిస్తూ ఉంది. ఈ ప్రకటన సులభముగా అర్థం చేసుకునవచ్చు. నాకైతే ఇలాగ అనిపిస్తుంది, నా స్నేహితులతో మనం ఒక రొట్టెను తెచ్చుకుందాము రండి, లేదా ఒక పిజ్జా తెచ్చుకుందాము రండి, ఈ పని చేద్దాము రండి అని సులభముగా అర్థమయ్యే రీతిలో చెప్పినట్లు ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు తన నిర్ణయాన్ని అమలు పరచటానికి సమూహాన్ని సంప్రదించడు. ఇంతకుముందు ఇతర పరిశుద్ధ సభలను మనం ధ్యానించిన రీతిగా దేవుని సభలో ఉన్న సభ్యులు ఈ నిర్ణయంలో పాలిభాగస్థులు కాదు. తర్వాతి వచనంలో నరులు సృజింపబడినప్పుడు ఆదికాండం 1:27 దేవుడు ఒక్కడు మాత్రమే వారిని సృజించాడు. మానవ జాతి సృష్టి అనేది స్వయముగా దేవుని చే మాత్రమే జరిగిన కార్యము. పైన చెప్పిన ఉదాహరణ పిజ్జాను గురించి ఆలోచిస్తే, నా ప్రకటన తర్వాత అందరినీ రొట్టె లేదా పిజ్జా దొరికే స్థలమునకు నడిపించి వారి ధనమును కూడా నేనే చెల్లిస్తే వారందరి పని నేను చేసినట్లు. ఇదే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నరులను దేవుడు సృజింపబోతూ ఉన్నాడు అన్న విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. దేవుని సభలో ఉన్న సభ్యులకు నరులను సృజించే శక్తి లేదు, కానీ అది ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. అదేమనగా, ఆదికాండము 1:27 నరులు దేవుని స్వరూపంలో చేయబడెను. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించెను. 26 చెప్పబడిన మన పోలిక ఏమైంది? మరి నిజానికి అది 1:26-27 మన స్వరూపము మరియు తన స్వరూపము పదాల వ్యత్యాసము ఒక క్రొత్త విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. దేవుని ప్రకటన. మన పోలిక చొప్పున నరులను చేదము అనుదానికి అర్థము, దేవుడు మరియు దేవుడు ఎవరితోనైతే మాట్లాడుతూ ఉన్నాడో వారు కొన్ని విషయాలలో సమానముగా ఉన్నారు. అది ఏమైనప్పటికీ దేవుడు మానవులను సృజించిన తర్వాత మానవులు కూడా ఆ పోలికలలో పాలిభాగస్థులుగా ఉంటారు. ఏదో ఒక దానిలో మనం దేవుని పోలి ఉండటం మాత్రమే కాదు, దేవుని సభలో ఉన్న వ్యక్తులను కూడా పోలి ఉంటాం. అది ఏదో ఒకటి అనేది దేవుని స్వరూపముగా ప్రస్తావింపబడినది. ఆదికాండము 1:26 యొక్క సరి అయిన అనువాదము, దేవుడు నరులను తన పోలికగా సృజించాడు. మానవులుగా ఉండటం అంటే దేవుని పోలికలో ఉండటం. నిజం చెప్పాలి అంటే మనము దేవుని యొక్క ప్రతినిధులము. దేవుని స్వరూపం అనగా వివేచన లాంటి సామర్థ్యాన్ని దేవుని ద్వారా మనకు ఇవ్వబడిందని కాదు. మన సామర్థ్యాలను మనం కోల్పోవచ్చు, కానీ దేవుని స్వరూపిగా మనకున్న స్థానాన్ని మాత్రము కోల్పోము. అది మానవులముగా ఉండమని మనలను కోరటం లేదు, కానీ నరుడు పుట్టినది మొదలుకొని మరణము వరకు ఎప్పటికీ నరునిగాను మరియు దేవుని స్వరూపిగాను ఉంటాడు. ఎందుచేతనే మానవ జీవితం పరిశుద్ధమైనది. దేవునికి మనం ఎలా ప్రతినిధులముగా ఉండగలము? ఇంతకుముందు అధ్యాయంలో మనం ధ్యానించినట్లు అదేమనగా, దేవుడు తన అధికారాన్ని అదృశ్య ప్రపంచంలో ఉన్న తన సైన్యముతోనూ దైవిక వ్యక్తులతోనూ పంచుకుంటాడు అని. అదే పనిని భూమి మీద నరులతో కూడా ఆయన పంచుకుంటాడు. దృశ్యమైన వాటిపైన మరియు అదృశ్యమైన వాటిపైన దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలిస్తాడు. తన అధికారాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ మరియు మానవ ప్రపంచంలో ఉన్న తన కుటుంబంతో పంచుకుంటాడు. దేవుడు కోరుకున్న విధముగా ప్రపంచాన్ని మార్చుటకు మరియు దేవునితో కలిసి ఆనందించుటకు దేవుని ప్రణాళికలో పాలిభాగస్థులుగా మనం ఇక్కడ ఉన్నాం. దానిని మనం ఎలా చేయాలో దేవుడు మనకు క్రమక్రమముగా చూపించాడు. దేవునికి ప్రతినిధిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు మంచి ఉదాహరణ. ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా పిలువబడ్డాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:15 మరియు దేవుని యొక్క ప్రతిబింబము కూడా పిలువబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:3. ఆ కారణమును బట్టి మనం యేసును పోలి నడుచుకోవాలి అని రోమయులకు రాసిన పత్రిక 8:29, 2 కొరింథీ 3:18 అపొస్తలుడు పౌలు సంఘములకు వివరించాడు. 2 ఒక గమ్యస్థానము. దీనంతటిలో కొంత చలనం ఉండటాన్ని బహుశా మీరు గమనించారని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రాథమికంగా చెప్పాలంటే మానవులు భూమి మీద దేవుని యొక్క అధికార వ్యవస్థ, దేవుని యొక్క సభ, దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరలోకపు కుటుంబంతో కలిసి నివసించుటకు మనము సృజింపబడ్డాం. ఆయన యందు ఆనందించుటకు మరియు ఆయనను నిత్యము సేవించుటకు మనము సృజింపబడ్డాం. నిజానికి భూమి మీద అది జరిగింది కూడా. ఏదేను అనున్నది పరలోకం మరియు భూమి కలిసిన స్థలం. దేవుడు మరియు దేవుని సభలో ఉన్న సభ్యులు మానవుల వలె ఒకే స్థలంలో జీవించారు. కానీ చివరకు ఏమైంది? దేవుడు ఆదాము అవ్వలతో ఈ రీతిగా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడు అని ఆదికాండం 1:28 చెప్పాను. దేవుని స్వరూపులకు ఇవ్వబడిన లక్ష్యం ఇది. సృష్టి మీద సేవకులుగా రాజులుగా ఉంటూ దేవునికి పరిచర్య చేస్తారు. మానవుల యొక్క పని ఏమనగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు భూమి అంతా విస్తరించాలి మరియు ఏదేనను విశ్వమంతా వ్యాప్తి చేయాలి. ఈ పని ఇద్దరు వ్యక్తులకు చాలా పెద్దది. అందుచేత ఆదాము మరియు అవ్వ సంతానోత్పత్తి చేయాలని దేవుడు ఆశించాడు. అయితే ఆదాము మరియు అవ్వ మరియు వారి సంతానము అపజయం పొందినారు. మానవులు పాపము చేసి అలా జరిగి ఉండకపోతే భూమి అంతా కూడా క్రమక్రమముగా ఒక అందమైన ఏదేను ప్రపంచంలా మారి ఉండేది. మానవులు పాపం చేశారు. అలాగు జరుగుటను బట్టి మనము పరిపూర్ణమైన భూమి మీదనే నిత్య జీవం పొందుకునే వారముగా దేవుడు మరియు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబంతో కలిసి జీవించే వాళ్ళుగా ఉండుటకు దేవుడు తన రక్షణ కార్యమును ప్రారంభించాడు. దేవుడు మానవులను ప్రేమించాడు, కావున ఆయన ఆదాము అవ్వలను క్షమించాడు. కాబట్టి అప్పటి నుండి మిగతా మానవ జాతి అంతా ఆదాము మరియు అవ్వ యొక్క అడుగుజాడలు నడవటం ప్రారంభించారు. మనమందరము పాపము చేసి మరణమునకు పాత్రులమయ్యాము. దేవుని ప్రమేయం లేకుండానే రోమాపత్రిక 6:23 మనమందరము క్షయమైన వారము, కావున పాపులము, మనకు రక్షణ అవసరం. మనమందరము దైవిక కుటుంబముతో దేవుని సభతో కలిసి ఉండాలని మరియు దేవుని సన్నిధిలో నివసించాలనే దేవుని ఆలోచన బైబిల్ చెప్తున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహించుటకు సహాయము చేస్తుంది. ఇది బైబిల్ విశ్వాసులను దేవుని కుమారులు లేక దేవుని పిల్లలు. యోహాన్ సువార్త 1:12, 11:52 అలాగే గలతీరు రాసిన పత్రిక 3:26 మొదటి యోహాను పత్రిక 3:1-3 దేవుని కుమారులు లేక దేవుని పిల్లలు అని విశ్వాసులను ఎందుకు సంబోధిస్తుందో వివరిస్తూ ఉంది. ఇది ఎందుచేత విశ్వాసులు దేవుని కుటుంబానికి దత్తత చేయబడ్డారో కూడా వివరిస్తూ ఉంది. గలతీ పత్రిక 4:5-6, రోమాపత్రిక 8:14-16 ఎందుచేత మనము దేవునికి మరియు ఆయన రాజ్యమునకు వారసులము వివరిస్తూ ఉంది. అలాగే గలతీ పత్రిక 4:7, తీతుకు రాసిన పత్రిక 3:7, యాకోబు పత్రిక 2:5 ఎలా దేవుని స్వభావమందు మనము పాలివారమో వివరిస్తూ ఉంది. 2 పేతురు పత్రిక 1:4 మరియు మొదటి యోహాను పత్రిక 3:2 ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత ఆయన విశ్వాసులకు పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని ప్రకటన గ్రంథము 2:7 ఎందుకు చెప్పాడో కూడా వివరిస్తూ ఉంది. ఇది జనులను ఏలుటకు తన అధికారాన్ని ఇస్తానని దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడో కూడా వివరిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 3:21 మనమందరము ఈ జీవితము ద్వారా ఏదైనా కొరకు వెళుతూ ఉన్నాము. పరలోకము భూమి మీదకు తిరిగి రాబోతూ ఉంది. మన జీవితాన్ని అనంతరము మనం చేయబోయేది అదే. నూతన ఏదేను ప్రపంచాన్ని పరిపాలిస్తాం. వాస్తవికముగా ఆదాము మరియు అవ్వ దేనియందు ఆనందించుటకు చేయబడ్డారు దానియందు మనం ఆనందించబోతూ ఉన్నాం. నిత్య జీవం అనేది వీణలు వాయిస్తూ 24 గంటలు పాటలు పాడుతూ ఉండటం కాదు. ఇది నిర్దోషమైన సృష్టిని ఊహకు అందని దేవుని యొక్క పరిపూర్ణతను తిరిగి లేచిన యేసు క్రీస్తు మరియు మనతోటి దేవుని స్వరూపులు అనగా మానవులు మరియు దైవికమైన వ్యక్తుల యొక్క సారాన్ని కనిపెట్టడమే. ఇది మన జీవితం యొక్క అనంతరము, మనము చేయబోయేది? ఎందుకు ఈ విషయాలు మనము ధ్యానించాలి? ఇది మనకు నచ్చకపోవచ్చు, కానీ దీనంతటి నుండి జీవితాలను మార్చే ఎన్నో ఆలోచనలు ఉద్భవించాయి. మన జీవితాలు దేవునికి ప్రాతినిధ్యముగా మరియు దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికలు, వాటిని అనగా ఆ ప్రణాళికను మనము ఇప్పటి వరకు చూడకపోయినా ప్రతిరోజు మనం వేసే అడుగు మన మార్గాన్ని మారుస్తాయన్న మనస్సాక్షితో మనం జీవించుటకు దోహదపడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాస్తవికమైన ప్రణాళిక ఏదనగా భూమి అంతటిని తిరిగి ఏదేనులా మార్చటం, ఏదేనులో ఉన్నట్లుగా తన మంచి పరిపాలనను భూమి అందంతట విస్తరింప చేయడంలో మానవులు పాలిభాగస్థులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆదాము హవ్వలతో, మీరు సంతానాన్ని విస్తరింపచేసి సృష్టిని పరిపాలించండి అని చెప్పాను, ఆదికాండం 1:26-28. మానవుని పతనం తరువాత కూడా ఈ ఆజ్ఞ మరువబడలేదు. నిజానికి జలప్రలయం లాంటి కఠోర పరిస్థితుల తర్వాత కూడా ఇది ప్రస్తావింపబడినది. ఆదికాండం 8:17, ఆదికాండం 9:1 ఏదేను నాశనం అయినప్పటికీ అది తిరిగి సమకూర్చబడాలని దేవుడు ఆశించాడు. చివరికి తన పరిపాలన, తన రాజ్యము యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పరిపూర్ణముగా తిరిగి రాబోతున్నాయి. మరియు దేవుడు ఒక క్రొత్త అవకాశాన్ని, క్రొత్త ఆకాశాన్ని మరియు క్రొత్త భూమిని సృజించబోతూ ఉన్నాడు అని ప్రకటన గ్రంథం 21:22 ఏదేనును పోలి ఉన్నట్లు కనబడుతూ ఉంది. ఈ లోపల దేవుని యొక్క సత్యాన్ని మరియు యేసు యొక్క సువార్తను అంతటా విస్తరింప చేయాలి. అంతేకాకుండా ప్రతి స్థలంలోనూ మనం కలుసుకునే ప్రతి వ్యక్తికి దేవునికి ప్రతినిధులముగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఏదేను తిరిగి సమకూర్చబడుటకు మనం దేవుని ప్రతినిధులుగా ఉన్నాము. ఆ ప్రణాళికను ప్రభు అయిన యేసుక్రీస్తు ముగింపుకు తెచ్చే దినము వరకు ఎదురు చూస్తూ మనము పనిచేయాలి. ఉద్దేశపూర్వకంగా మనం మన గురించి మనం ఆలోచించేది ఏమిటంటే మనము దేవుని ప్రతినిధులమని ఆలోచించాలి. ఆయన స్వరూపులమని గమనించాలి. అనగా అర్థం ఏమిటంటే మనం నిర్ణయాలు తీసుకునే వారము. క్రైస్తవులు పాపంలో ఇక నశించిపోరు, కానీ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో దేవుని ప్రణాళికలను నెరవేర్చగలగాలి. దేవునితో ఉండే జీవితం యొక్క మంచితనం గురించి విస్తరింప చేయటానికి ఇక్కడ ఈ భూలోకంలో మనం ఉన్నాం. మరియు దేవునితో ఉండే జీవితమునందు వారు ఎలాగో ఆనందించగలరో తెలియజేయటానికి సువార్త అవసరమైన ప్రజలకు ప్రకటించాలి అనే ఉద్దేశంతో దేవుడు మనలను ఉంచాడు. మన జీవితాలు చాలామంది ప్రజలతో మిళితమై ఉన్నాయి. వారి జ్ఞాపకాలు, వారి జీవితాల ద్వారా మరి ఎవరినైతే ప్రభావితం చేయగలమో వారందరితో యేసుక్రీస్తు ప్రభువును గురించి, సువార్తను గురించి సంభాషించి దేవుని యొక్క నూతన ఏదేనుకు సాదృశ్యమైన పరలోక రాజ్యంలో మనమందరము ప్రవేశించాలని ప్రతినిధులుగా దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మనం దేవునితో ఉండే జీవితానికి లేదా దేవుడు లేని జీవితానికి ఒక సాదృశ్యముగా ఉన్నాం. తటస్థంగా ఉండుట అనే ప్రసక్తే లేదు. మానవులందరూ దేవుని స్వరూపంలో ఉన్నారన్న జ్ఞానము మానవ జీవితమును పరిశుద్ధముగా చూచుటకు బలవంతము చేస్తూ ఉంది. ఈ జ్ఞానము జీవము మరియు మరణమును గూర్చి తెలుసుకునే విలువలతో కూడా నిర్ణయాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఇతరులను మనం ఎలా చూస్తూ ఉన్నాం, మరి వారితో ఎలా సంబంధం కలిగి ఉంటాం అనే దానిపై ప్రభావం చూపుతాయని మనం నేర్చుకున్నాం. దేవుని ప్రపంచంలో జాతి భేదము లేదు. దేవునికి ప్రాతినిధ్యం వహించే వారికి అన్యాయము అననుకూలమైనది. ఇంటిలో పనిచేసే స్థలంలో కానీ లేక ప్రభుత్వంలో కానీ అధికారాన్ని దుర్వినియోగపరచడం దైవికమైన లక్షణము కాదు. ఏదేనులో దేవుడు తన పిల్లలతో ఇలాగూ ప్రవర్తించలేదు. కావున మన తోటి దైవ స్వరూపులతో ప్రవర్తించే విధానంలో దైవ లక్షణము కానీ వాటికి చోటు లేదు. చివరిగా దేవునికి ప్రాతినిధ్యం వహించడం అనగా ప్రతి పని కూడా ఆధ్యాత్మిక పిలుపు అని గుర్తించి దేవునిని గౌరవించటం. ప్రతి న్యాయమైన ఉద్దేశము మన ప్రపంచాన్ని ఏదైనా వరకు తీసుకుని వెళ్ళడానికి మరియు మన తోటి దైవ స్వరూపులకు ఆశీర్వాదాలు తీసుకువస్తున్నాయా లేదా అనే దానికి దోహదపడుతూ ఉన్నాయి. దేవుడు పరిచర్యలో ఉన్న వారిని మాత్రమే పరిశుద్ధులుగా లేక ప్రత్యేకమైన వారిగా చూడటం లేదు. మనలో ఉన్న ప్రతి ఒక్కరిని, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండే మనల్ని దేవునికి ప్రతినిధులుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. చీకటికి వ్యతిరేకంగా మనం నిలబడాలి, దేవునితో మన జీవితాన్ని అందరితో పంచుకోవాలి అనేది మనం అనుభవమై ఉందా లేదా అని మనం మనలను పరిశీలన చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏదేని పట్ల దేవుని ప్రణాళిక విషయంలో మనం ప్రేక్షకులుగా ఉండిపోతే ఆ దర్శనము అంతే త్వరగా చచ్చిపోతూ ఉంది. దేవుడు మాత్రమే పరిపూర్ణమైన వాడు. పరిపూర్ణత లేని వ్యక్తుల చేతులలో స్వతంత్రత అనేది చివరికి దైవికమైన వారి చేతుల్లో ఉన్నా సరే అది నాశనకరమైన ఫలితాలను ఇస్తూ ఉంది. 3వ అధ్యాయము ముగియబడినది.